మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట ఉట్కూరి. ఎప్పటిలాగా ఆసక్తికరమైన అంశంతో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ముందరగా శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దీపావళి మన ధర్మానికి, మన దేశానికి, మనకి అంతా మంచి జరగాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, మనలో ఉన్న చెడుని తొలగిస్తూ మనలో ఉన్న మంచిని పెంచుతూ మనం కూడా ఒక దీపాన్ని వెలిగించుకుందామని ఆశించుకుంటూ మనం దీపాల శుభాకాంక్షలతో ఈ వారం షో స్టార్ట్ చేద్దాం. అలాగే ఇప్పుడు అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఇవాళ నుంచి కార్తీక మాసం, ఎంతో పుణ్యమైనటువంటి కార్తీక మాసం మొదలైంది. ఈ కార్తీక మాసంలో కూడా మనకి శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కార్తీక మాసం అంటే తెలియందేం కాదు, వనభోజనాలు, అలాగే స్నానాలు, లేకపోతే దీపం. సో ఈ మూడు అంశాల్లో మనకి కార్తీక మాసం అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఈ కార్తీక మాసంలో ఆధ్యాత్మికంగా కానీ మనం ఆ పరమాత్మను చేరుకోవటానికి కొంచెం దూరం అన్న, ఒక 4 అడుగులన్న వేసే ప్రయత్నం కానీ కార్తీక మాసంలో చేస్తే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దాని గురించి మనం దాన ధర్మ మేము తీసుకున్నటువంటి ఒక బిగ్గ కార్యక్రమం కూడా నేను చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఈ వారం షో గురించి మనం మాట్లాడుకుందాం. సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, దేశం ధర్మం, ఆయన దృష్టికోణంలో దేశం ధర్మం ఏంటి, పార్ట్2 మనం అనిల్ గారితో డిస్కస్ చేసుకున్నాం. అనిల్ గారు నమస్తే అండి.
నమస్కారం ఇంద్రి గారు.
ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు సార్.
మీకు కూడా అండి, అట్లాగే మన శ్రోతలందరికీ కార్తీక మాసం విశేష శుభాకాంక్షలు కూడా అండి.
ధన్యవాదాలు అనిల్ గారు. సో ఇప్పుడు మనకి ఇవాళ నుంచే కదండి కార్తీక మాసం.
అవునండి, ఇవాళ ఇవాళ మొదటి రోజు పాడ్యమి. అమెరికాలో అయితే ఇవాళ మొదటి రోజు. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి పాడ్యమి ఇండియాలో కూడా వచ్చేసింది ఉంటుంది. ఇండియాలో మంగళవారం అయినట్టుంది, ఈసారి అమెరికాలో సోమవారం మొదలైనట్టుంది కార్తీక మాసం.
అవును, మనకైతే 5 సోమవారాలు వస్తాయా అనిల్ గారు?
అనుకుంటానండి, నాకు కరెక్ట్ గా తెలీదు, క్యాలెండర్ చూడాలి యాక్చువల్గా.
ఓకే ఓకే. సో ఇవాళ ఇప్పుడు నేను కూడా శివాలయానికి వెళ్ళి కుటుంబ సమేతంగా దీపారాధన చేస్తూ వచ్చామండి.
చాలా చాలా మంచిదండి, మాది కూడా అదే పరిస్థితి, అందుకనే ఈ ఆలస్యం కూడా.
యాక్చువల్గా నేను క్యాలెండర్ చూస్తున్నాను అనిల్ గారు, మన శ్రోతలకు కూడా, అమెరికాలో అయితే కనుక ఈసారి 4 సోమవారాలు 5 సోమవారాలు
వచ్చినాయి. చాలా మంచిది.
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 26 దాకా కార్తీక మాసంలో మనకి అమెరికాలో అయితే 5 సోమవారాలు వస్తున్నాయి, అదే మనకి ఇండియాలో అయితే కనుక 4 సోమవారాలు వస్తున్నాయి. అనిల్ గారు, పోయినసారి మనం ఈ షో చేసుకున్నప్పుడు చాలా మంది నాకు పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు, చాలా బాగుందండి షో, మాకు తెలియని విషయాలు తెలియజేశారు, అలాగే సద్గురు శివానందమూర్తి గారి గురించి కూడా మాకు సహజంగా తెలియదు, పేరు కూడా వినలేదు, అలాంటి గొప్ప పురుషుల్ని మాకు ఈ షో ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి అలాగే మన గ్రూప్స్ లో వాట్సాప్ లో మెసెంజర్స్ లో కొంతమంది పెట్టారు. శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే అనిల్ గారికి మీ టైం మీరు తీసుకొని మీరు రీసెర్చ్ చేసి మళ్ళీ మాతో పార్ట్ 2 చేయడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అనిల్ గారు.
తప్పకుండా అండి, తప్పకుండా.
అనిల్ గారు, ఈరోజు ఏం మాట్లాడుకుందాం శివానందమూర్తి గారి గురించి, అలాగే మన శ్రోతలకు తెలియని ఆసక్తికరమైన విషయాలు, దాన్ని మన దృష్టికోణం నుంచి ఎలా ఆలోచిద్దాం?
తప్పకుండా. యా, నేను స్టార్ట్ చేస్తానండి. ప్రస్తుతానికి అయితే మనం ఫస్ట్ పార్ట్ ఎవరైతే విన్నారో, చాలా మంది విన్నారు, వినని వాళ్ళ గురించి బేసిక్ ఒక ఒక విహంగ వీక్షణ చేసుకున్నట్టయితే,
తప్పనిసరి
మొదటి భాగంలో మనం మన గురుగారి ఆయన జననము, ఆయన్ని ముఖ్యంగా ప్రభావితం చేసిన దేశ పరిస్థితులు, అలాగే గాంధీజీ గారు, కందుకూరి వీరేశలింగ వంటి వాళ్ళ సంఘ సంస్కరణ దృష్టి, ఆయన ప్రభావం ఆయన మీద ఎలా పడింది, కేవలం స్వాతంత్ర సమరయోధులుగా కానీ కాకుండా సంఘ సంస్కర్తలుగా వాళ్ళు చేసిన మంచి పనులు, వాటి దృష్టి, మానవత్వం సంబంధించిన దృష్టి గురువు గారి మీద ఎలా పడింది ప్రభావం, అలాగే యోగం, ఆయనకి ఆదిశేషుడి సాక్షాత్ అనుగ్రహం రావడము, అలాగే బ్రిటిష్ వారి పరిపాలన, దాంట్లో దేశం పడ్డ కష్టము, విభజన వల్ల దేశం పడ్డ కష్టము, అందులో రెండు లోపాలు, అలాగే ఏవైతే మనకి మంచి ప్రభావం ఎక్కడైతే చూపించారో ఆంగ్లుల పాలనలో, రెండు కూడాను సమదృష్టితో ఆయన చూసి ఇది తప్పు ఇది 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 ఒప్పు అని చెప్పగలిగే వివేకం ఆయనకి ఎలా ఆయనకి డెవలప్ అయింది అనేది కూడా మనం చూసాము. ఆయన దృష్టికోణంలో దేశ పరిస్థితి, మన ధర్మము, వాటి పరిస్థితి ఎట్లా ఉందో అనేది మనం మొదటి భాగంలో మనం చూసాము. సో ఇప్పుడు రెండో భాగానికి వెళ్తే ఒకటి ఏంటంటే, అంటే రెండో భాగంలో కొన్ని కొన్ని విశేషాలు నేను ఏదైతే సంపూటీకరణ చేసి చూశాను. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా భారతీయ సంపద, ఒక భారతీయ వైభవం, కొన్ని ఉదాహరణలు ఆయన చెప్తున్న ఆయన ఇచ్చే స్పీచెస్ లో కానీ, ఇన్ఫార్మల్ టాక్స్ అని చాలా యూట్యూబ్ లో ఉన్నాయి ఆయన వీడియోస్, వాటిలో కానీ ఆయన ఇచ్చే సందేశం కానీ ఆయన ఇచ్చే అబండెంట్ ఇన్ఫర్మేషన్ వెల్త్ అనమాట భారతదేశం గురించి. ముఖ్యంగా వెంకట్ గారు ఆయన గురించి చెప్పాలంటే కాలం గురించి ఆయన మాట్లాడారు అనుకోండి, ఒక 10,000 సంవత్సరాలు, ఒక యుగాల లెక్కల్లో మాట్లాడతారు. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఆ డైమెన్షన్స్ అనేవి ఎలా మారిపోతాయో వారి యొక్క జ్ఞానం బట్టి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడేటప్పుడు యుగాల లెక్కల్లో మాట్లాడతారు, కాలం గురించి మాట్లాడేటప్పుడు. ఒక ప్రదేశం గురించి మాట్లాడేటప్పుడు అవును, ఆ స్కోప్ కేవలం ఒక ప్రాంతమో ఒక పర్టికులర్ ఒక సాంప్రదాయమో కాదు, అది ఎక్స్టెండ్ అయ్యి ఏంటంటే మొత్తం ఒక 10,000 సంవత్సరాల మనుష్యుడి యొక్క చరిత్ర వరకు వెళ్ళి చెప్పగలిగే ఒక అంతటి
ఆయన
తప్పకుండా కాలం విషయంలో. అలాగే ఒక దేశం గురించి చెప్పాలంటే మొత్తం ప్రపంచం గురించే, నాగరికతల గురించి, వాటి ఆవిర్భావం ఎట్లాగ అయి ఉండొచ్చు, ఎట్లా అయ్యింది అనేది చాలా సరళమైన భాషలో మామూలు వ్యక్తులకు కూడాను అర్థమయ్యే విధంగా ఆయన భాషణంలో చాలా సార్లు చెప్పారండి. అంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను, అందరూ ఒప్పుకునే విషయం అని అంటారు విన్నవాళ్ళు కూడాను. ఇప్పుడు మనకి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో వాళ్ళు చూస్తే, మీకు ఎప్పుడైనా చూస్తే మనిషి ఒక కోతి నుంచి లేదంటే ఒక చింపాంజీ నుంచి మనిషి ఎదిగి ఒక ఇప్పుడు సివిలైజ్డ్ మనిషిగా అయ్యాడు అని చెప్పి చాలా పరిజ్ఞానం డెవలప్ అయిన ప్రతి సైంటిస్ట్ ఒప్పుకునే మాటే.
అవునండి, అది బేసికల్గా అది డార్విన్ సిద్ధాంతం ప్రకారం, అది
డార్విన్ ప్రకారం. అవును, మీకు గమనార్హమైన విషయం ఏంటంటే శివానందమూర్తి గారు ఆ థియరీని కొట్టి పరేయరు. ఒకటి, రెండు, ఆయన ఇచ్చే ఉదాహరణ కొన్నిసార్లు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనిషి చరిత్ర అలా ఉంది కానీ 10 విత్తనాలు భూమి మీద వేసినప్పుడు ఒక్కొక్క విత్తనం మొలకెత్తడానికి ఒక్కొక్క సమయం పడుతుంది, కొంత సమయం పడుతుంది. ఒక్కొక్క విత్తనము బాగా వృద్ధి చెందుతుంది, ఒకటి నార్ మొక్కగా, ఇంకొకటి చాలా స్లోగా డెవలప్ అవుతుంది. అట్లాగే భారతీయ విషయాలకు వస్తే మనమందరం ఋషుల సంతతి మనము, అదే విత్తనము భారతదేశంలో పడినప్పుడు ఒక ఋషి యొక్క విత్తనంగా పడి మనువు దగ్గర నుంచి మనం అందరం వచ్చాము, ఆవిర్భవించాము, ఋషుల సంతానం మనము. మన ఎవరు అని అంటే ఖచ్చితంగా నిస్సందేహంగా ఋషుల సంతానం అని చెప్పుకోవచ్చు గర్వంగా. అంటే ఒక ఇంటలెక్చువల్ హ్యూమన్ ఈజ్ ద ఋషి, ఆ ఋషుల నుంచే వచ్చిన వాళ్ళం మన ఆర్ష సంస్కృతి, ఆర్ష సంపద అని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్పగలుగుతారు అన్నమాట. అలాగే డార్విన్ థియరీ ఏదైతే ఉందో, ఇతరతర థియరీలను అవి కొట్టిపడేయకుండా అక్కడ మనిషి ఇంకోలా వచ్చిండొచ్చు కానీ ఇక్కడ మనుషులు ఇలా వచ్చారు అని క్లియర్ కట్ అండర్స్టాండింగ్ డెఫినేషన్ అనేది చెప్పగలిగిన సమర్థులు అన్నమాట ఆయన.
అవునండి, సింపుల్ గా ఉంది. అంటే ఉన్న అంటే సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన థియరీని కొట్టిపారేయకుండా మనదంటూ ఒక దృష్టికోణంలో నుంచి ఆయన సరిచేసి చెప్పే ప్రయత్నం చేశారు.
అవును, అదొకటండి. ఇంకొకటి, ఆయన జీవిత చరిత్ర గాని తీసుకుంటే, అంటే పర్టికులర్ గా భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ నాన్నగారి ఉపనయన ఘట్టం ఒకటి మాత్రం శ్రోతలకి చాలా కన్విందుగా ఉంటుంది, మీరు నిజంగా నమ్మలేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఘట్టము 1900లో జరిగిందండి, కరెక్ట్ గా 1900లో మే అనుకుంటా 1900 ఎగ్జాక్ట్లీ మే నాకు తెలిసి 21 అనుకుంటానండి, వాళ్ళ నాన్నగారు ఉపనయనం గురించి చెప్పారు గురువు గారు శివానందమూర్తి గారు. అది ఎందుకు అది నమ్మలేని నిజాలు అని చెప్పి హితస్త్రీ శీర్షికలు అని చెప్పి కొన్ని ప్రచురితం అయ్యాయి అప్పట్లో. అందులో వాళ్ళు బ్రిటిష్ గెజిటెడ్ ఆఫీసుల దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళు పొందుపరిచిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఆయన చెప్పింది కూడాను. ఏంటంటే ఆయన ఉపనయనము ఒక 5 రోజులు చేసినట్టుగా అందులో రాశారు. రెండు ఏంటంటే ఆయన ఉపనయనం చేసినందుకు వాళ్ళ నాయనమ్మ గారు ఆవిడ సంకల్పించింది ఏంటంటే 100,000 పండితులకి సన్మానం
చేయాలి. 100,000 ఆ రోజుల్లో,
అవును ఆ రోజుల్లో 1900 100,000 పండితులను పిలిచి వాళ్ళకి సన్మానం చేయాలనే సంకల్పం ఆవిడ చేసుకున్నారన్నమాట. అంటే అందరూ అనుకున్నది ఏంటంటే 100,000 అనుకుంటున్నారు, కాకపోతే 1,000 అయితే 2,000 3,000 వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అప్పట్లో ఆవిడ ద్రష్టత అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్లానింగ్ అనే ఇంగ్లీష్ పదం అనుకోండి, ఏదైనా మీరు నిర్వచనం ఇచ్చుకోండి, కానీ 100,000 ఆవిడ రీచ్ అయ్యారు అనేది నమ్మలేని నిజాల్లో ప్రచురితం అయింది.
అంటే అనిల్ గారు ఇక్కడ 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 నాకు 1-2 విషయాలు ఇక్కడ స్ఫురించాల్సిన అవసరం ఉందేమో. దీన్ని బట్టి నాకు 1-2 విషయాలు అర్థమవుతున్నాయి అనిల్ గారు. అంటే అప్పట్లో అంటే మనం డెమోగ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా, అంటే పాపులేషన్ వైజ్ గా చూసుకున్నా, అలాగే మన సాంప్రదాయాలు మన సొసైటీ ఎంత వేళ్ళూరుకుపోయినాయి అనే విషయం గురించి ఆలోచించినా, ఈ 2 డైమెన్షన్స్ లో ఆలోచించినా కూడా అప్పటికి ఉన్న జనాభాకి 100,000 అంటే ఇప్పుడున్న జనాభాకి మేబీ 10 లక్షలతో సమానమేమో.
ఖచ్చితంగా పెరిగింది కదండి, మనం 23 నుంచి 30 పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 23 కోట్లు దాదాపు 5 కోట్లు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు 100 కోట్లు ఏదైతే ఉందో దాంతో పోలిస్తే,
అంటే అట్లీస్ట్ 4 గంటలు 5 గంటలు అని అనుకుంటే, అంటే అప్పట్లో అంత పాపులేషన్ కూడా 100,000 పండితులు ఉన్నారు అంటే, అంటే మన సాంస్కృతి సాంప్రదాయాలు మన ఋషి జీవనం మన కల్చర్ అంటే మన భారతీయ ధర్మం ఎంత ఎంత ప్రాబల్యంగా ఉండేది అనే విషయం కూడా మనకు అక్కడ అర్థమవుతుంది.
సో కాబట్టి 10 నెలల ప్లానింగ్ ఆవిడ చేసుకుని, అంటే ఆవిడ సంస్థానం నుంచి నేను చెప్పాను ఆవిడ నేను గుర్తుంటే నాకు రాణి నర్సయమ్మ గారు అంటారండి ఆవిడ, వాళ్ళ పెద్ద సంస్థానం అంటే. అయినప్పటికీ ఆవిడ సంకల్పం ప్రకారము 10 నెలల పాటు వీళ్ళ దగ్గర ఉన్న ముఖ్యమైన పనులు ఎవరైతే ఉద్యోగాలు ఉంటారో వాళ్ళని పంపించి, రాష్ట్రం దేశం నలుమూలలా పంపించి, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు వీళ్ళని కబురంపి ఫలానా తేదీన ఉపనయనానికి 5 రోజులు అంటే 10 రోజులు వాళ్ళకి వసతులు అన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇచ్చి రప్పించి ఆయన ఉపనయనానికి కరెక్ట్ గా జరిగే రోజుకి 5 రోజులకి 100,000 పండితులు ఒక దగ్గర 50 గ్రామాల్లో వాళ్ళకి బస వాళ్ళకి భోజనాలు వసతి అన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఏనుగు తీసుకువెళ్ళి ఆ ఊళ్ళల్లో వాళ్ళ ఊరేగింపు చేయించి ఆయన ఉపనయనం అంత ఘనంగా ఆవిడ ఆ రోజుల్లో చేశారని అనేది వాస్తవం.
అంత అంత బాగా గుర్తు పెట్టుకొని గురువు గారు అన్ని ఆ విశేషాలని చెప్పుంటారు. అంటే వాళ్ళ నాన్నగారికి ఇలా జరిగింది అని అంటే వాళ్ళ నాయనమ్మ గారు ఎవరో ఒకరు చెప్తే తెలిసి ఉండాలి ఆయనకి.
అవును ఖచ్చితంగా అలాగే చెప్పారు. ఆయనకి 80 ఏళ్ళు పై పడిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది.
గొప్ప గొప్ప విషయం అనిల్ గారు
అది. కాబట్టి అంటే ఈ ఒక్క ఘట్టము మనం ఆహా ఊహో అనుకోవడం ఒక ఎత్తు అంటే, కానీ నాకు స్ఫురించిన విషయం ఏంటంటే అప్పట్లో భారతీయ పాండిత్యమే 100,000 ఒక 10 నెలల్లో 100,000 పండితుల్ని సంగ్రహించగలిగే అంత పాండిత్యం భారతదేశంలో ఉండడము, అంతేకాకుండా వాళ్ళ కళలు అలాగే ధర్మము అటువైపు ధనం అంటే ఎంత సమృద్ధిగా భారతదేశం ఒక 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 భౌగోళికంగా చూసుకున్నా సరే మీరు అన్ని ఫేసెట్స్ భారతదేశానికి అంత అన్ని కళ అన్ని ఫేసెట్స్ రంగరించుకున్న ఒక ఒక క్షేత్రంలాగా భారతదేశం నాకు కనిపించింది ఆ ఒక్క సంఘటన చూస్తే.
నిస్సందేహంగా కరెక్ట్ అది ఆ మాట
అది అందుకనే ఆ నమ్మలేని నిజాల్లో ఈ ఒక్క ఘట్టము మనం చెప్పుకుంటే మంచిదని ఉపయోగం అని చెప్పి నాకు అనిపించిందండి, అందుకని ప్రస్తావించడం జరిగింది.
బాగుంది. అలాగే ఇంకా ఇంకా ఏమున్నాయి అనిల్ గారు, ఇంకా మీరు చేసిన సంగ్రహంలో ఇంకేమున్నాయి
ఇటువంటివి? అంటే ఆయన బాల్యంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోర్టు దావాలు ఇటువంటివి చాలా చాలా అశాంతి జీవితంలో నడుస్తూ ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితులు. కానీ అటువంటి సమయంలో కూడాను ఇది కూడా అందులో పొందుపరిచిందే, వారి ఆస్తులు అన్ని ఆక్రమణ చేసుకోగా వాళ్ళకి దగ్గర దగ్గర 97,000 వర అంటే ఆ అప్పుడున్న కరెన్సీల ప్రకారం ఒక 97,000 వరహాలు, అప్పుడు కరెన్సీ ప్రకారం వరహాలు అనుకుంటానండి, అంత డబ్బు వాళ్ళకి కోర్టు వారు ముట్టజెప్పారు అని చెప్పి కూడా రాసుకున్నారు అందులో అప్పట్లో. రెండు, వారి ఇంటి సామాన్లు అన్ని ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది కొనుక్కున్నారట, అది ఆఖరికి ట్రైన్ పెట్టెల్లో ట్రైన్ వచ్చి ట్రైన్ లో పెట్టి తీసుకెళ్ళి గూడ్స్ ట్రైన్ లో పెట్టి తీసుకెళ్లాల్సి వచ్చిందట. అంత సామాన్లు ఉన్నాయండి అప్పట్లో వాళ్ళ దగ్గర, అంత వైభవం, అంత వైభవం,
అంత వైభవం ఉంది. అలాగే వాళ్ళ రాజుగారు వాళ్ళ నాన్నగారు కూడా అంటే వాళ్ళ తాతయ్య గారు గురువు గారు తాతయ్య గారు రాజు గారు కాబట్టి సంపద వారసత్వం అది ఉన్నట్టుంది.
అవును, జమీందారు గారు కుటుంబం. అవును, అంటే అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒకవైపు సంపద, ఇంకోవైపు దానికి దానితో ఎటువంటి సంబంధం లేని ఆధ్యాత్మిక చింతన.
మంచి పాయింట్, మంచి పాయింట్ అండి గారు.
మూడో కోణం ఏంటంటే అండి, ఇవన్నీ జరుగుతున్నా వాళ్ళ ఇంట్లో దాన ధర్మాలు కానీ ఏవి ఎటువంటి ఆటంకం లేకుండా దాన ధర్మాలు ఒక పక్కన నుంచి జరుగుతూనే ఉన్నాయని అనేవారు. మీకు అంటే అప్పట్లో ఏంటంటే ఎవరైనా పెళ్లికి ఫలానా వాళ్ళు ఇంటికి వచ్చాయా మా అమ్మాయి పెళ్లి మా అబ్బాయి పెళ్లి అంటే వీళ్ళ తరఫున వీళ్ళ ఇంట్లో ఏదైతే ధాన్యం ఇవన్నీ ఉంటాయి కదండి, వీళ్ళ తరఫున ఒక 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 సెక్షన్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ వీళ్ళు మొత్తం కంప్లీట్ కవర్ చేసేసి వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి మంగళసూత్రానికి సరిపడా బంగారం, అమ్మాయికి పెట్టవలసిన బంగారం వీళ్ళు ఇచ్చి పంపించేవాళ్ళు. అంత అంత ధనము, అంత దాన ధర్మాల యొక్క గుణం.
అవును, ఇది ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉండటం కాదు, అంటే డబ్బులు ఒక పక్కన అలాగే ధర్మం దానం ఒక పక్కన అలాగే ఆధ్యాత్మికత, అంటే ఇట్స్ ఆ కాంబినేషన్ కూడా చాలా అరుదుగా సిద్ధ పురుషులకు మాత్రమే కలిగే కాంబినేషన్ ఏమో అది.
తప్పకుండా అండి. కానీ దానికి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి దీనికి అంటే నేను ఆలోచించి రాసుకున్న 4-5 పాయింట్లు ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్సెస్ ఏమై ఉంటుంది గురువు గారికి అనేది మనకి అంటే మామూలు జీవనం సాగించే వాళ్ళకి మనకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే ఆయన్ని చిన్నప్పటి నుంచి ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తే ఆయన మాటల్లో బాల్యంలో ఆయనకి తల్లి చెప్పిన నీతి కథలు కూడా ప్రస్తావన చేసింది ఆయన. ఎందుకంటే మధ్యాహ్నం ఆయన 3:30 సమయానికి వాళ్ళ అమ్మగారి గది, ఆయనకి ఎందుకంటే ఆయనకి 4 నౌకర్లు మంచి పూలపాన్ అక్షరాల పూలపాన్ ఏదో అతిశయోక్తి వశం కాదు అక్షరాల మల్లె పూలతో ఒక పరిచిన ఒక పాన్పు, దాన్ని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ
లాస్ట్ మాట్లాడుతున్నాం. అవునండి,
అవును. కాబట్టి 3:30 ఆయనకి వాళ్ళ అమ్మగారి గదికి తీసుకెళ్లే వాళ్ళట ఆయన చదువుకోవడానికి కానీ లేదంటే వాళ్ళ అమ్మగారి చేత మంచి మాటలు చెప్పించుకోవడానికి కానీ. అప్పుడు ఆవిడ చిన్న చిన్నవి అంటే కొంచెం సృజనాత్మకంగా కొంచెం కథలు చెప్పి నీతి కథలు చెప్పేవారట ఆవిడ సృష్టించి. అంటే ఉదాహరణకి ఒక ఊర్లో ఆయన మాటలను చెప్పారు, ఒక ఊర్లో వర్షాలు పడట్లేదు శివుడికి అభిషేకం చేస్తే పడతాయి అని చెప్పి అందరూ సంకల్పించుకుని అభిషేకానికి బయలుదేరుతున్నారట. ఒక చిన్నపిల్ల, వీళ్ళందరూ బయలుదేరుతుంటే ఒక చిన్నపిల్ల ఆగి గొడుగు కోసం వెతుక్కుంటుందట. ఏంటమ్మా వెతుకుతున్నాం అంటే గొడుగు కోసం అండి, మరి వర్షం పడుతుంది కదా, మరి మీరు అభిషేకం చేస్తున్నారు కదా, మరి గొడుగు ఉండాలి కదా అని అని నవ్వారట అందరూ. తర్వాత వాళ్ళు అభిషేకం
అంటే నమ్మకం,
వర్షం అది వర్షం పడింది కాబట్టి వాళ్ళందరూ చెప్పారట చేసిన వాళ్ళు, మీరు చేసినందుకు కాదు ఆ పిల్ల నమ్మకం కోసం పడింది ఆ వర్షం అని చెప్పి. అంటే ఇటువంటి చిన్న చిన్న బోధలు వాళ్ళ అమ్మగారు చెప్పడం, అలాగే మన ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా నాన్న, వాళ్ళని సుబ్బన్న నాకు కొంచెం చేసి పెట్టు ప్లీజ్ అని అడుగు, లేదంటే వంటావిడిని అమ్మ కొంచెం నాకు ఇది పెట్టండి అని అడుగు, మర్యాదగా ఇవ్వు, నువ్వేం తక్కువ అవ్వవు కాబట్టి, వాళ్ళు పనివాళ్ళు అయినప్పటికీ నువ్వు వాళ్ళు నీకన్నా వయసులో పెద్ద కాబట్టి వాళ్ళకి నువ్వు మర్యాద ఇవ్వాల్సిందే అని చెప్పి అప్పటి నుంచే ఎంతో క్రమశిక్షణ, ఎంతో మంచి మాటలు, తల్లి ఒక ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది అనిపించింది నాకు. అది. రెండు, ఆయనకి మనం ముందుగా చెప్పుకున్నట్టు దేశం ప్రభావము, తల్లి గారు చెప్పిన మాటలు కూడాను, నాయన దేశాన్ని చూడు, మన దేశం మొత్తం చూడు, సొసైటీని చూడు, అది మన దేశం, మన దేశానికి ఏమేం జరిగిందో చూడు, అవి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎలా అప్లై అవుతాయి అనేది ఆలోచించు అని కూడా ఆవిడ, ఆయన తల్లిగారు మాట చెప్తూ ఉండేవారు అని చెప్పి చెప్పారండి. అంటే అవి కూడా ఈయన మీద బాగా ప్రభావం చేసి ఉంటాయి అని నేను అనుకున్నాను. అది ఒకటి. ఇంకొకటి ఏంటండి అండి, మీకు ముఖ్యంగా ఆచార్య అయ్యా
ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పాయింట్ నాకు గుర్తుకొస్తుంది. ఇది అంటే మనం ధర్మం తెలుసుకోవటం అలాగే ధర్మాన్ని ఆచరించటం ఒక ఎత్తు అయితే, ఆ ధర్మాన్ని మన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం దాన్ని కాంటెక్స్ట్ లోకి తీసుకొని ఆలోచించడం కూడా ఒక మరొక ఎత్తు. యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే, సహజంగా మనకి మన హిందూ సమాజం ఇక్కడే ఫెయిల్ అవుతుంది. అంటే నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని అనుకోవటం వర్క్, కానీ దీన్ని మన భారతదేశం యొక్క కాంటెక్స్ట్ లో పెట్టి మన దేశం మన ధర్మం ఏమవుతుంది అనేది కూడా కొంతవరకు మనం మిస్ అవుతున్నామేమో అని అనిపిస్తుంది. అనేది గారు మీరేమంటారు?
నేను అనేకంటేను గురువు గారు చెప్పిన మాటలే ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. అఫ్ కోర్స్ నేను ఇది క్లోజింగ్ నేను చివరికి చెప్దాం అనుకున్నాను, కానీ మీరు అడిగేశారు ముందుగానే కాబట్టి ఇప్పుడే చెప్తాను. ఏంటంటే ఆయన చాలా చాలా సింపుల్ గా మీకు ఎక్కడ నాకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయన మాటలకి ఎంత వాల్యూ ఇచ్చి మాట్లాడతారో మీకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పారంటే అండి, నువ్వు కొంచెమే తెలుసుకో కానీ సంపూర్ణంగా తెలుసుకో అని చెప్పారు. అంటే మీరు నాలుగు విషయాలే తెలుసుకున్నారనుకోండి తప్పు లేదు, దానివల్ల మీరు తక్కువ అవ్వరు, కానీ నాలుగు సంపూర్ణంగా తెలుసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఒక పూజ ఉంది, ఒక పూజ మొత్తం అన్ని ఎన్ని పూజలు ఉన్నాయో అన్ని తెలుసుకునే మనకంత తీరిక సమయం ఏమి ఉండవు, కాబట్టి తెలుసుకోవాలి కొంచెమే సంపూర్ణంగా తెలుసుకోండి అని అంటున్నారు. అంటే భగవంతుణ్ణి అడగడం కూడా అదే అడగమంటున్నారు ఆయన. నాకు ఇచ్చే జ్ఞానం ఏదో ఒక విషయం గురించి ఇచ్చినా సరే అది సంపూర్ణంగా ఇవ్వు అని చెప్పి అడగమంటున్నారు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఇన్ని తెలుసుకోవాలి లేదంటే ఇంత చేయగలగమా అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అక్కడ ఆ సంఘర్షణ ఉంటుంది. మన దాంట్లో ఇన్ని ధర్మాలు ఉన్నాయి, ఇన్ని ఇన్ని ఆచారాలు ఉన్నాయి లేదంటే ఇన్ని ఉన్నాయి, మనం ఇన్ని చేయలేము కాబట్టి మనసులో ఉంటే చాలు అని అని చెప్పి ఆపేస్తారు చాలా మంది, అక్కడ దెబ్బతింటారు. కానీ ఆ మనసులో ఉన్న రెండు మూడో ఆచరణలో పెట్టి చూపిస్తే సరిపోతుంది అని గురువు గారు చెప్తున్నారు.
అదే ఫస్ట్ స్టెప్, అదే అనిల్ గారు ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఆ ఒక్క దానితోనే మనం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా మనం చూడండి, మనం లైఫ్ లో గానీ కెరీర్ లో గానీ ఇక మిగతా విషయాలు ఆధ్యాత్మికతలు కానీ ఇదేనైనా చూసినా కూడా ఆ ఒకటి రెండు మనం ఆచరించి దాన్ని మొదలు పెట్టడమే టర్నింగ్ పాయింట్ యాక్చువల్ గా.
అవును అవును, డెఫినెట్లీ. అందుకనే
అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటమే.
అవును, మీరు కొంచెంతో మొదలు పెట్టి అది సంపూర్ణంగా తెలుసుకుంటే ఇంకొక విషయం అది ఆ కొంచెం ఇంకోటి యాడ్ అవుతుంది, అదే మీరు మీరు అనుకున్న ప్రణాళిక దానికి కూడా వాడతారు. కాబట్టి ఆయన చెప్తున్నది కూడా ఏంటంటే, పూజ మీరు నలుగురు కలిసి చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది, ఇద్దరే చేస్తే అంత బ్రహ్మాండం అవ్వకపోవచ్చు, కానీ అది కూడా మంచి పూజ. అది అందులో అది ఎంత చేస్తే పర్ఫెక్షన్ వస్తుందని ఎవరు చెప్పలేరు, కాబట్టి మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు. ఇవన్నీ ఇంతమంది చేస్తామా లేకపోతే ఇంత పర్ఫెక్ట్ గా చేస్తామా, పర్ఫెక్షన్ గురించి కాదు, మనం ఎంత మనసు పెట్టి చేసాము, మనం ఉన్నంతలో ఎంత సంపూర్ణంగా చేసాం అనేది చూడండి అని చెప్పి, నా పూజ కూడా పర్ఫెక్ట్ కాదని అంటారు ఆయన. ఆయన చెప్పేది నా పూజ కూడా పర్ఫెక్ట్ కాదు, ఇంకో ఇద్దరు ఉంటే ఇంకా బాగా చేయొచ్చు పూజ, కానీ అది కాదు, మనకు పర్ఫెక్షన్ కాదు మనకు కావాల్సింది, మనకి నిబద్ధత కావాలి, మనం భగవంతుణ్ణి చిత్తశుద్ధి కోసము ఎదుటివాడి క్షేమం కోసము పూజ చేయడం ముఖ్యము, మీ కోరికలన్నీ నా అన్ని అందరి కోరికలే నా కోరికలు అని చెప్పి పూజ చేయాలంటారు ఆయన.
అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశం కోసం, పరుల కోసం,
అంతే 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 పరువు. మనం ఏదైతే దాన ధర్మాలో పెట్టుకున్న మన ముఖ్య ఎజెండా ఏదైతే ఉందో, పరోపకారమిదం శరీరం అన్నారు కదండి, అలాగే అదే ప్రిన్సిపలే పూజ అన్నిటికీ ఆయన అప్లై చేస్తారు, పూజకి ఏం చేసినా ఏం చేసినా. రెండు ఇంకొకటి థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మనము ఖచ్చితంగా మనం ఆచరించవలసింది, నేను ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నానండి భగవంతుడి అనుగ్రహం వల్ల సక్సెస్ అవుతాను అనిపిస్తుంది, ఏంటంటే పుస్తక పఠనం గురించి పర్టికులర్ గా చెప్పారండి ఒక రెండు మూడు ఎపిసోడ్స్ లో ఆయన. ఎందుకంటే ఆయనకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన పుస్తక పఠనం అనేది వాళ్ళ నాన్నగారి ద్వారా ఆయనకు అలవరిందని అలవాటు వచ్చిందని చెప్పారు. వాళ్ళ నాన్నగారు పుస్తకాలు చదువునాన రీడర్స్ నీకు డైజెస్ట్ అని అమ్ముతారు, ఆ డైజెస్ట్ అంటే ఏంటో తెలుసునా అని అడిగారు. అడిగితే ఆయన లేదు నాన్నగారు తెలియదు అంటే నాకు నీకు 1000 పేజీల్లో ఉండే సమాచారం అంతా కుదించి 20-50 పేజీలలో రాస్తారు నాన్న, అది డైజెస్ట్ అంటారు, ఇది చదివితే అది నీకు అర్థమైనట్టే అని అన్నారట.
అప్పటి నుంచి అంటే సమ్మరీ అన్నమాట,
సమ్మరీ అవును అంటే మన రీడర్స్ డైజెస్ట్ అనుకోండి అలా అమ్ముతారు. సో అది అనమాట. కాబట్టి ఆయనకి 9 ఏళ్ల వయసు దగ్గర నుంచి పుస్తకాలు చదవడం మొదలు పెట్టారట ఆయన. అంటే ఊరికే టూకీగా ఒక లెక్క కోసం ఉంటుంది, జిజ్ఞాసగా ఉంటుంది కాబట్టి మనిషిగా మనందరికి. ఆయన లెక్క చూసుకుంటే 33 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఆయన దగ్గర దగ్గరగా 13,000 పుస్తకాలు చదివారు. అది ఆధ్యాత్మికం అవ్వచ్చు, చారిత్రకం అవ్వచ్చు, లేదంటే ఒక సంస్కృతి గురించి అవ్వచ్చు, కళల గురించి అవ్వచ్చు, చిన్న పుస్తకం అవ్వచ్చు, భారతం లాంటి పెద్ద పెద్ద పురాణాలు అవ్వచ్చు, అన్ని కలిపి ఒక 13,000 పుస్తకాలు కేవలం ఆయన 30 సంవత్సరాలకి చదివారంటే నాకు అనిపించింది ఏంటంటే అండి, అప్పట్లో ఒక పుస్తకము ఒక ఆటోబయోగ్రఫీ ఫేస్బుక్ అంటే అప్పుడు ఫేస్బుక్ లేదు, ఓన్లీ బుక్కే కదా ఉన్నది. కాబట్టి ఒక మనిషి ఆటోబయోగ్రఫీ రాసుకుంటే అది మార్చలేనిది. అంటే ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత మీరు డిలీట్ చేయడానికి లేదంటే ఆ పోస్ట్ తీసేయడానికి లేనిది. కాబట్టి ఎంతో నిబద్ధత ఉన్న వాళ్ళు, ఎంతో దాని గురించి అవగాహన తెలిసి చేసుకున్న వాళ్ళు, అనుభవజ్ఞులు మాత్రమే ఆటోబయోగ్రఫీ రాయగలుగుతారు, అంత మంది పుస్తకాలు రాయగలుగుతారు. కాబట్టి మనకి అనుభవంలోకి రావాలి అనుకుంటే ఒక విషయము, పుస్తకం చదివితేనే అది మనకి అనుభవంలోకి వస్తుంది అనేది నాకు ఆయన చెప్పిన తర్వాత బయట ఇతరత్ర పోస్టుల కంటేను పుస్తకాలు కొనుక్కుని చదవడము లేదంటే తెచ్చుకుని చదవడం అనేది చాలా ప్రధానమైన అంశంగా నాకు అనిపించింది.
అంటే ఇప్పుడు మనం పుస్తకం చదువుతున్నాం అనుకోండి అని గారు, అంటే దాన్ని రిఫ్లెక్షన్, మనం మన జీవితంలో ఉన్న రిఫ్లెక్షన్ మనం దాన్ని తరిచి చూస్తాం అట్టుకుంటా, అందుకని అది దట్స్ మోర్ వాల్యుబుల్ ఏమో.
అవును, ఎందుకంటే నా స్వానుభవం చెప్తున్నాను, నేను దాదాపు ఒక 3 నెలల ఇన్నట్టుంది, మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్ అని చెప్పి మహాత్మా గాంధీ గారి పుస్తకం ఉంది. ఆయన నిజం గురించి ఆయన చేసిన ఎక్స్పీరియన్సెస్, ఆయన ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పి రాశారు. మీకు అందులో ఒక పుస్తకం చదివితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకు నేను చెప్తాను మీరు వినండి. నాకేమనిపించిందంటే పెద్ద పెద్ద మహాత్ములు గొప్పవాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళ మిస్టేక్స్ కూడా రాస్తారు. ఎందుకంటే గాంధీ గారు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా భారతీయులకి ఇది బాగా, ప్రవాస భారతీయులకు బాగా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే గాంధీ గారు ఆయన బ్యారిస్టర్ చదవడానికి వెళ్తూ ఇతర ఆంగ్లేయులతో సమ ఉజ్జీలుగా ఉండాలంటే మనము వయలిన్ వచ్చి ఉండాలి మనకి, లేదంటే బ్యాలే డాన్స్ వచ్చి ఉండాలి అని చెప్పి అనవసరమైన పోకడలకు పోయి ఆయన 2-3-4-5 క్లాసులకి, ఇతర క్లాసులకి జాయిన్ అయ్యి డబ్బులు నేను చాలా వృధా పరుచుకున్నాను అనే విషయం ఆయన రియలైజ్ అయ్యారట. ఒక 3-4 నెలలు ఎక్స్టెండెడ్ డ్యూరేషన్ ఆయన క్లాసులు తీసుకుని ఇది ఎందుకు నేను చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇంట్రస్పెక్షన్, ఆత్మవిమర్శ చేసుకుని నేను నేర్చుకోవడానికి వచ్చింది ఒకటి, నేను నేర్చుకుంటున్నది ఒకటి, నా దగ్గర దానివల్ల ఇంత వృధా ధనం వృధా చేస్తున్నాను అని చెప్పి నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన వెళ్ళి మళ్ళీ ఆ ట్యూటర్స్ దగ్గరికి వెళ్ళి నేను రాలేను, ఎందుకంటే నా పర్పస్ ఇది కాదు, నా పర్పస్ వేరే, కానీ దాని నుంచి నేను ఎంతో దూరం వచ్చేస్తున్నాను దీనివల్ల అని చెప్పి నా ఆయన అనుకున్న గమ్యానికి దూరం అవుతున్నాను అన్న విషయం ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. అంటే ఆయన కూడా ఒక తప్పు చేశాను నేను ఈ విషయంలో అన్న విషయం ఆయన ధృవీకరించారు మనకి ఆత్మకథలో. నాకు అది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓహో, మనం చాలా సార్లు తప్పు చేసి కుంగిపోతాం మనం, అరే రే అనవసరంగా చేశాను ఆ పని, నేను చేయకుండా ఉండవలసింది, నేను ఎలా మానుకోలేకపోయాను అనుకుంటాము. కానీ ఇటువంటి చిన్న చిన్న అంశాలు తీసుకున్నప్పుడు మీరు ఆలోచింప చేస్తే, దాని మీద మీరు కొంచెం అధ్యయనం చేస్తే మీకు తప్పులు మహాత్ములు కూడా చేశారు, వాళ్ళు రికవర్ అయ్యారు, కాబట్టి నేను రికవర్ అయితే నేను కూడా ఒక మెట్టు పైకి ఎక్కచ్చు అని. ఇది పెద్ద
కరెక్ట్
తప్పే కానీ నేను దిద్దుకోవచ్చు అవకాశం ఉంది అనే స్ఫురణ స్ఫూర్తి మీకు వస్తుంది పుస్తకం వల్ల కేవలం.
అవునండి, యాక్చువల్ గా కరెక్ట్ అది. చాగంట్ గారు కూడా, చాగంట్ గారి ప్రవచనాల్లో చాలా సార్లు చెప్పారంటే మనం ఒక ధర్మరాజు గురించో లేకపోతే రాముడు గురించో కృష్ణుడి గురించో ఒక ఒక క్యారెక్టరైజేషన్ మనం తెలిస్తే ఓకే, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లేకపోతే వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, ఓకే మన కష్టం ఒక కష్టమా అని ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాము అనేది ఇక్కడ ఈ రెండు నాకు కొంచెం రిఫరెన్సెస్ అలైన్ అవుతున్నాయి అనిల్ గారు.
అవును తప్పకుండా. కానీ అంటే నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే అండి, పుస్తకం చదవడం వల్ల రెండు, ఒకటి ఏంటంటే మీరు సమయం దాని గురించి ఒక సిలబస్ లాగా మీరు పెట్టుకుని రోజు చదవడం ఆరంభించి ఒక మీకు ఒక అధ్యయనం చేస్తుంటారు, మనసు అలవాటు అవుతుంది ఒకటి దానికి. రెండు, మంచి పుస్తకాలు కొని గురువు గారు కూడాను ఒక 8 కాపీలు కొనేసేవారు, మంచి పుస్తకం అయితే కొని పంచేవారు. పంచడం వల్ల ఏంటంటే ఒకటి పబ్లిషర్ కి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. మంచి పుస్తకం ఈ రోజులో కొనేవాళ్ళు తక్కువ అయ్యారు కాబట్టి మీరు పబ్లిషర్ దోహదపడినట్టు, ఒక రామకృష్ణ మఠం కానివ్వండి గిరి పబ్లికేషన్స్ కానివ్వండి ఏదైనా మంచి రచయితకి దోహదం అవుతారు కొన్ని మీరు పంచడం వల్ల. రెండు, అది మీరు చెప్పలేరు ఎటువంటి వాడి దగ్గరికి వెళ్తుంది ఆ పుస్తకం, వాడిని ఏ విధంగా మారుస్తుందని మీరు చెప్పలేరు. ఎందుకంటే ఉదాహరణకి నా ఇంజనీరింగ్ చదువుకునేప్పుడు నాకు ఒక స్నేహితుడు బర్త్డేకి హనుమాన్ చాలీస పుస్తకం ఇచ్చాడు, చిన్న పుస్తకం. నాకు ఇంజనీరింగ్ అతను ఇచ్చిన 7 లోపల నాకు హనుమాన్ చాలీస నోటికి వచ్చేసింది. ఈ రోజుకి నేను నేర్చుకున్న కొత్తగా మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం రాకపోయింది, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి అనుకున్నానే నాకు అది వచ్చేసింది. అంటే అతను ఇచ్చేసిన మంచి పని నేను ఈ రోజుకి దాదాపు 15 అయినా సరే నేను ఇప్పటికీ అది గుర్తుపెట్టుకుంటున్నాను. అంటే ఆలోచించండి ఒకసారి పుస్తకం విలువ. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి వెంకట గారు డిస్కషన్ లో, అంటే పర్టికులర్ గా దేశం గురించి, భారతదేశం గురించి కొన్ని కొన్ని అంశాలు ఆయన చెప్పారు. అంటే భారతదేశం పరిస్థితి ఏంటి, అసలు భారతదేశం ఎక్కడ ఉండాలి అనేది. మీకు ఇంకేదైనా మీకు జిజ్ఞాస ఏదైనా ఉంటే గురువు గారి గురించి అడిగితే నేను చెప్తాను, లేదంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
నాకు నాకు ఒక్కటే అనిపిస్తుంది అనిల్ గారు, ఇప్పుడు మామూలుగా గురువు గారు ఆయన ప్రస్థానంలో చాలా రాష్ట్రాలు తిరిగి ఉన్నారు, అక్కడ అక్కడ ఆయనకి ఎదురైన పరిస్థితులు ఏంటి, దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా, అక్కడ ఆసక్తికరమైన విశేషాలు ఏమైనా ఉన్నాయా వేరే రాష్ట్రాల్లో ఆయనకి ఎదురైన ధర్మపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎదురైన అంశాలు?
తప్పకుండా అండి, ఆయనకి ఇన్ఫ్లుయెన్సెస్ లోనే ఒకటి తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి బాగా ఉందండి. ఆయన ఎందుకంటే ఎక్కువ కాలం తెలంగాణలో పనిచేయడం వల్ల ఆయన అక్కడ దగ్గర దగ్గర ఉన్న గ్రామాలకి వెళ్ళి చూడడం వల్ల, అలాగే అక్కడ ఏదైతే మన దొరలు ఎలాగైతే వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, అంటే ఒక ఒక కనీస వసతులు లేని ప్రజానికాన్ని అక్కడేమో నవాబు గారు అప్పట్లో ప్రపంచంలోనే ధనికుల్లో ఒకళ్ళు నవాబు గారు, హైదరాబాద్ నవాబు గారు.
ఇక్కడ నిజాం నవాబు
అవును. పోని ఆయన ఏమన్నా వివక్షతో పాలిస్తాడా అంటే, అంటే కొన్ని సప్రెషన్ ఏమైనా చేస్తున్నాడంటే ఏమీ లేదు, కానీ కనీస వసతులు లేకుండా ఇక్కడ దొరలు అన్ని దొరలు చూస్తే అన్ని సదుపాయాలతో ఉంటున్నారు, వారి కింద వచ్చి ఈ కనీస సదుపాయాలు లేకుండా ప్రజానీకం చాలా కష్టపడుతున్న రోజులు ఆయన చూశారు, ఆ ఉద్యమాలు అవి ఆయన చూశారు. ఆయన అనుభవంలో ఒకటి నాకు గుర్తొస్తున్నది ఏంటంటే అండి, ఆయన అలాగే ఒకరోజు తెలంగాణలో పర్యటిస్తుందా లోపల గ్రామాల్లో ఏదో ఉత్సవం జరుగుతుందని అన్నారు ఆయన. అంటే పర్టికులర్ గా మనం నేను నాకు ఎక్కడ దీనికి సంబంధం మనకి ఎక్కడుంది అంటే, దాన ధర్మ చేస్తున్న మన పురాతన అంటే వాడలు అంటే పల్లెవాడల్లో ఉన్న దేవాలయాల దగ్గర నుంచి పునరుద్ధరణ కానీ వాటికి సహాయం చేయడం కానీ ఏదైతే కార్యక్రమం చేపట్టారో అక్కడ దానికి సంబంధం ఉంటుంది ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ పల్లెలో ఒక ఆ ఉత్సవం జరుగుతుంటే ఆయన వెళ్ళడం జరిగిందట. అమ్మా ఏంటమ్మా ఏం ఉత్సవం జరుగుతుంది అని అడిగారట ఆయన. అయితే ఆవిడ చెప్పారు, గుర్రాలక్క కాదు అని అన్నట ఆవిడ, తెలంగాణ ఆవిడ గుర్రాలక్క. సరే ఏంటి చూద్దాము అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి చూశారట. చూస్తే ఒక గుర్రం మీద అమ్మవారు అశ్వారూఢని అని చెప్పి అమ్మవారు అన్నమాట. అంటే సనాతన ధర్మంలో ఎక్కడైతే ప్రతిష్ట చేయబడింది అంటే అక్కడ పేర్కొనబడిన అశ్వారుడిని అమ్మవారు ఇక్కడ వీళ్ళకి గుర్రాలుగా కనిపించిందా అని చెప్పి ఆయనకి చాలా ఆనందం. అంటే ఎక్కడి సంస్కృతి మనది, ఎంత సంస్కృతి వీళ్ళు ఇక్కడ వాడల్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా వీళ్ళు సంస్కృతిని కాపాడుకుంటూ గుర్రాలక్క పేరుతో వీళ్ళు ఉత్సవం చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన పొంగిపోయిన సంఘటన చెప్పారు.
అంటే అంటే మన ధర్మంలో ఒక్కొక్క డైమెన్షన్ ని ఎంత ఎంత లో లెవెల్లో తీసుకెళ్లి ఒక కామన్ మ్యాన్ కి కూడా ఎంత బాగా రీచ్ చేశారో చూడండి.
అవును అవును, అంత డీప్ రూటెడ్ దాన్నే ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు చూస్తే గురువు గారు కూడా చెప్పడం ఏంటంటే ఎవరు ఉన్నవాడు ఉన్న చోటే ఉండొచ్చు, ఎవరు నువ్వు ఎవరిని మన ధర్మంలోకి రా అని అడగక్కర్లేదు. ఆ భగవంతుణ్ణి వాడికి తెలియజేసే విధానం మార్చి వాడి దృష్టికోణం మార్చాలి తప్పితే ఒకళ్ళు ఇంకో దానిలోకి రావడము ఇంకొకళ్ళు ఇంకో దానిలోకి రావడము అసలు అసలు ఆ ప్రస్తావనే అవసరం లేదంటారు గురువు గారు కూడాను చాలా సార్లు. ఇంకొకటి ఏంటంటే అండి వెంకట గారు మీరు అడిగిన చాలా కొంచెం గంభీరమైన ప్రశ్న, అంటే ధర్మానికి ఎక్కడ ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అని అడిగారు కదా. ఆయన సమస్య కోణము మొత్తం భారతదేశం ఎందుకు కష్టపడుతోంది అనే అనే పెద్ద సమస్య ఆయన ఆయన ఎత్తుకున్నారు.
అంటే ఒక అంటే దీన్ని కొంచెం కొంచెం హై లెవెల్లో మనం మన శ్రోతలకు మనకు అర్థం కావాలంటే వై ఈజ్ ఇండియా నాట్ ఏ డెవలప్డ్ నేషన్ అని అనొచ్చా?
వైజ్ ఇండియా నాట్ డెవలప్డ్ నేషన్ అనేది కూడా కొంచెం అంటే మనం అసలు అసలు మన గమ్యానికి మనం అనుకు అడగవలసిన క్వశ్చన్ కి చాలా దూరంగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ అంటే ఒక విధంగా చూసుకుంటే ధనికంగా కాదు ధనికంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఇంత అవినీత, భారతదేశంలో ఇంత అరాచకత్వమా, ఎందుకంటే ప్రపంచం అన్ని దేశాల్లో ఇందాక కూడా నేను ఒక వీడియో చూస్తుంటే అన్నారు ఆయన ప్రపంచంలో అవినీతి పెరిగింది భారతదేశంలో కూడా పెరిగిందని అంటారు ఎప్పుడైనా. ఎందుకు? ఎందుకంటే ధర్మం కోణంలో మనం కనీసం నీతి అవినీతి గురించే మాట్లాడుతున్నారు ఆయన. అంటే డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తు, అంటే దానికి మీరు పునాదుల్లోకి వెళ్తే అవినీతే కారణం కదా. అవినీతికి కారణం ఏది? ఏ దేశంలో అంతమంది మహర్షులు అంతమంది మనం ఇందాక చెప్పుకున్నట్టు మహర్షులు పురాణాలు అంతమంది శ్రీరాముడు శ్రీకృష్ణుడు అటువంటి మహాత్ములు జన్మించి వివేకానందు లాంటి వాళ్ళు జన్మించి అటువంటి క్షేత్రంలో ఇంత అవినీతి
అర్థమైంది.
ఆయన కోణం ఏంటంటే 1,000 కోట్లు దొంగతనం చేశారు అనేది పెద్ద విషయం కాదు. అంటే భారతదేశంలో పోలిస్తే 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెద్ద విషయం కాదు, కానీ దేశానికి అపకీర్తి వస్తుంది, అది అన్నిటికన్నా పెద్ద హానికరం. అది ఒకటి. అంటే దేశం కష్టపడడం కోణంలో మన ఉనికి లేదంటే మన సంస్కృతిని కోల్పోవడం, మన ఐడెంటిటీని కోల్పోవడం, అసలు భారతీయుడు అంటే ఎవరు తెలుసుకోకుండా ఉండడము కోల్పోవడం, సంస్కృతి కోల్పోవడము, ఇవి ముఖ్యంగా ఆయన చెప్పే రెండు. భారతదేశము గురుస్థానం అని అంటారు అండి ప్రపంచంలో దేశాలన్నిటిలో భారతదేశం గురుస్థానం. ఎందుకంటే ఆధ్యాత్మిక బోధనలు కానీ ఆధ్యాత్మిక చింతన గురించి కానీ భారతదేశమే దే గురుస్థానం అని అంటారు ఆయన. ఇప్పుడు కనీసం నౌకర స్థానంలో కూడా లేదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అని ఆయన చాలా సార్లు బాధపడ్డారు. ఎందుకు అని అని చెప్పి కూడా ఆలోచిస్తే ఒక పెద్ద అంటే ఆయనకే అటువంటి ఆలోచన తరుతుందేమో అనిపిస్తుంది. భారతదేశంలో తప్పులు జరగలేదా, భరతగడ్డ మీద తప్పులు జరగలేదా అని కూడా ప్రశ్న కూడా వేసుకోవాలంటారు. ఒక సమాజం ఒక మనిషి చిన్న మనిషి తప్పు చేస్తే చిన్న శిక్షతో పోతుంది అయిపోతుంది, ఒక పెద్ద మహారాజు తప్పు చేస్తే అది చాలా పెద్ద శిక్ష చాలా పెద్ద కెలామిటీగా పరిణిగిస్తుంది అంటారు. ఎందుకంటే మనుష్యులు రాజు క్షేత్రధర్మం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతిలోకి వెళ్తాయని ఆయన అంటారండి. ఏ పాపమైనా చేయనివ్వండి, అది ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి నుంచి మీకు మళ్ళీ దాని యొక్క ప్రభావం మనుషుల మీద పడుతూ ఉంటుంది. సో ఇది అంటే ఆ కర్మ దాని ప్రభావం మళ్ళీ మళ్ళీ మనుషుల మీద ప్రభావం. సో ఇది చూసి ఈ ప్యాటర్న్ చూసినట్టయితే మీరు భారతదేశంలోనే ద్వాపర యుగంలో తీసుకున్నా సరే మీరు అంత పెద్ద మహాత్ములు పండితులు జ్ఞానులు ఉన్న సమయంలో ద్రౌపదికి జరిగిన అవమానం కానీ అంత బాగా అంత ధర్మం ఉన్న టైంలో కూడాను అంత అధర్మం జరిగింది. ఇది చూసుకుంటే మళ్ళీ వాళ్ళు వనవాసం మళ్ళీ రాకపోవడం ఇవన్నీ అధర్మానికి అంటే దేశంలో జరిగిన అధర్మాలు కాబట్టి మన యుగ చివరికి యుగ పురుషుడు రావడం మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడం మళ్ళీ కొన్నాళ్ళు విరాజిల్లింది భారతదేశం మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బౌద్ధం రావడం బౌద్ధం అయిన తర్వాత మళ్ళీ శంకరాచార్యులు రావడం మళ్ళీ విరాజిల్లింది అంటే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న స్టేట్ లో ఏంటంటే చాలా మటుకు అవినీతి కానీ ఏదైనా ధర్మ లోపం బాగా పెరిగిపోయిన సమయం దేశం మళ్ళీ అవినీతి పరంగా లేదంటే ధార్మిక బోధ చింతన లేని ఆధ్యాత్మికంగా చూసుకుంటే చాలా గురుస్థానం నుంచి కిందకి పడిపోయింది అంటారు భారతదేశం.
అవును అవును, ఇది ఇది చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్ అని గారు, చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్.
అవును అవును అవును, అంటే అంటే దానికి కూడా అంటే మనకి కొంచెం ఆశాజనకమైన ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే 2040 నుంచి మార్పు మొదలవుతుంది భారతదేశానికి ఆధ్యాత్మికంగా మంచి స్థాయికి వెళ్లే రోజులు 2040 వరకు పడుతుంది. అలాగే 2050 సంపూర్ణ స్థితి భారతదేశానికి మళ్ళీ ఒక వెలుగు వెలిగే ఆధ్యాత్మిక అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చి భారతదేశంలో ఆధ్యాత్మిక శిబిరాలు కుటీరాలు లాగా పరిశ్రమ లాగా ఏర్పరచుకుని ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుని వెళ్లే రోజులు మళ్ళీ వస్తాయి అని చెప్పి గురువు గారు ఆయన నిరంతరం చేసే తపస్సులో వేడుకుని అది అది ఒక సందేశంగా మనందరికీ ఒక ప్రవచనంలో అందించారండి.
అది చాలా 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 ఇన్స్పైరింగ్ అండి. ఎందుకంటే మనందరం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం దాన ధర్మ గానీ లేకపోతే ఈ షో ద్వారా గానీ ప్రేక్షకులందరికి కూడా మనం తెలియాల్సింది ఏంటంటే ఆ జర్నీలో మన మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలి అని అనుకొని మనం సంతృప్తి చెందే రకంగా మనం పనిచేయాలేమో అని అనుకుంటాను నేను. యాక్చువల్ గా అట్లా విన్నప్పుడు నేను 2040 కల్లా అంటే ఇట్ ఈస్ నాట్ టూ ఫార్ అంటే అంటే మన జీవిత కాలంలోనే మనం చూడగలిగే అంశం కాబట్టి మన జీవిత కాలంలో ఒక మార్పు మనం సహజంగా మన దేశంలో చూడాలి అని అనుకుంటే కనుక దీంట్లో నా పాత్ర కూడా ఉంది అని ఇప్పుడు ఎట్లా అయితే మనం అందరం కలిసి ఒక గవర్నమెంట్ కో ఏదో ఓటేసామో లేకపోతే అందరం కలిసి ఒక రోడ్డు వేసుకున్నామో అని అనుకుంటామో అట్లాగే ధర్మ పరిరక్షణ ధర్మ జాగరణ ధర్మ ప్రతిష్ట మనం చేయాలనుకున్నప్పుడు ఈ దీంట్లో నా పాత్ర కూడా ఉంది అని అనుకోవడం ఎంతో తృప్తికరమైన అంశం అని అనుకుంటాను అనిల్ గారు. నేను
అవును తప్పకుండా అండి. అందుకే ఇప్పుడు మళ్ళీ మీరు తిప్పి చూసుకుంటే ఇక్కడ కూడా మనము మనం చేసింది కొంచెమే కానీ సంపూర్ణంగా చేయగలుగుతున్నాం అదే అదే తృప్తి. ఆయన చెప్పిన మాటలు మీరు ఎక్కడ తీసుకెళ్లి పెట్టుకున్నా సరే కరెక్ట్ గా ప్రజల్లో అమరిపోతుంది ఆయన మాటలు. ఇక్కడ కూడా మనం కొంచెమే అంటే 2040 నాటికి భారతదేశం మొత్తానికి ధర్మం భారత హిందూ ధర్మం సనాతన ధర్మం మళ్ళీ ప్రతిష్ట అయ్యి మంచి రోజులు వస్తాయి అంటే ధర్మంగా బ్రతుకుతారు వాడు ఏ ధర్మంలోనే ఉండనివ్వండి మనకు సంబంధం లేదు కానీ వాడు ఇతర ధర్మాన్ని ఇబ్బంది పెట్టకుండా మన అంటే మన మన ధర్మంలో ఉన్నవాడు పక్క ధర్మంలో ఉన్నవాడు ఇద్దరూ సరిగ్గా ఉండగలుగుతారు అంటే ఒకళ్ళని అర్థం చేసుకుని అవినీతి తగ్గి సామాన్య మనుషులు బతకగలిగే విధంగా మంచి రోజులు వస్తాయి భారతదేశం కంటే మంచి అది అందరూ ఆహ్వానిస్తారు తప్పకుండా. కానీ అందులో కూడా మనం చేసేది తక్కువ ఉండొచ్చు అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ లో చూస్తే మంది తక్కువే అవ్వచ్చు కానీ మనం సంపూర్ణంగా చేస్తున్నాం కాబట్టి ఆ చిన్న నట్టు కూడాను పెద్ద వాహనానికి చాలా కీలకం అవుతుంది అన్నమాట.
అవును అవును అనిల్ గారు. అవును ఇంకా అనిల్ గారు మీరు 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 చేసిన విశేషాలు ఇంకేమున్నాయి? ఇంకా మనకి పావు గంట టైం ఉంది
తప్పకుండా అండి. ఇంకొకటి అంటే ఆయన నాకు అనిపించింది పెద్ద విషయాల గురించి దగ్గర నుంచి చిన్న విషయాల వరకు అంటే కొన్ని కొన్ని సందేహాలు తీర్చడం కానీ అటువంటివి చాలా చాలా సింపుల్ గా అంటే మీరు చాలాసార్లు వింటూ ఉంటారు అంటే ప్రవచనాల్లో సామవేదం గారు కానీ జాగంటి వారు కానీ వీళ్ళు మన వాళ్ళు చెప్తుంటారు అనుమానం మీకు పటాపంచలు అయిపోతుంది గురువు ఒక సందేశం వింటే అని చెప్పి చాలాసార్లు అంటూ ఉంటాము. అంటే మనం వినడమే కానీ అది మనకు అనుభవంలో ఎప్పుడైనా వచ్చిందా అనేది కొంచెం మనం తిరిగి చూసుకోవడం అనమాట. అంటే అటువంటివి గురువు గారి మాటల్లో కరెక్ట్ గా మీకు అదే వింటుంది అంటే అనుమానాలు చిన్న చిన్న అనుమానాలు పటాపంచలు అవడం అనేది మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికి ఒకటి ఏంటంటే అండి చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే నేను ఇందాక కూడా చెప్పాను మీకు ఒక్కొక్క పదాలు ఎలా వాడాలి అని అంటే ఆయన వ్యాకరణ అలాగే తెలుగు భాష సంస్కృత భాషలందు పట్టు ఉండడం వల్ల మాత్రమే చెప్పగలుగుతున్నారు. కొన్ని కొన్ని ఏంటంటే కర్మ అంటే ఏమిటి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే కర్మ చేస్తున్నాం కదా మేము కర్మ చేస్తున్నాం మేము కర్మ చేస్తున్నాం కదా అంటారు కానీ అసలు కర్మ ఏంటో గురువు గారు చెప్పారు. అంటే కేవలము, అంటే పోయిన ఎపిసోడ్ లో కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నాము, కేవలము కుటుంబ పోషణ దాటి నువ్వు చేయగలిగేది కర్మ, పరోపకారం కోసం కానీ ధర్మం దేశం కోసం కానీ నువ్వు చేయగలిగి కుటుంబ పోషణ మినహాయించి చేసేది కర్మ, అది అది కర్మయోగం, కర్మ గాని కర్మయోగం అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. సింపుల్ గా కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ మాట్లాడదాం మనం ఆయన చెప్పిన వాటిల్లో. అదొకటి. రెండు, ఆయన కూడా చాలాసార్లు చెప్పారండి పూజ దాని ఫలము, అందు ఆయనకి అపారమైన నమ్మకం ఉంది అని చెప్పారండి ఆయన. అంటే ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే పూజలు ఫలిస్తాయా లేకపోతే పూజలు మనం మనసు ఉంటే చాలు ఇటువంటి మాటలు, అంటే చాలా తేలిగ్గా వాడే మాటల గురించి పర్టికులర్ గా నేను చెప్తున్నాను. అటువంటి అంటే ఇటు శాస్త్రము ఇటు సాంకేతిక పరిజ్ఞానం ఇటు భౌగోళికం అలాగే సైన్స్ ఎవ్రీథింగ్ అన్ని తెలిసిన వ్యక్తి నాకు పూజల మీద వాటి ఫలం మీద నమ్మకం, అపారమైన నమ్మకం ఉంది చిన్నప్పటి నుంచి అన్నారంటే దాన్ని మనం ఎంత ఎంత శ్రద్ధగా తీసుకోవాలి, ఎంత రెండు చేతులు పట్టుకుని మనం దోసిట్లో పట్టుకుని తీసుకోవాల్సిన వాక్యం అని నాకు అనిపించింది. అంటే ఎందుకంటే ఆయన కోర్ట్స్ లో కూడాను మీకు ఇందాక చిన్న చిన్న పాప చెప్పిన చిన్న పాపకున్న నమ్మకం గురించే నేను చెప్పగలుగుతాను, అంతకన్నా మీకు ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే నువ్వు అది నీకు జరుగుతుంది నమ్మకం ఒకసారి కలిగిందో అదే నీ పూజ యొక్క ఫలం, ఆ క్షణమే నీ ఫలం పూజ పండుతుంది అని చెప్పి చెప్తుంటారు ఆయన. నువ్వు చేయడం కర్మ కాదు, చేయడం ఒకటి, నువ్వు నమ్మి చేస్తున్నావు చూసావా ఆ నమ్మకం వల్లే ఫలిస్తుంది తప్పితే నువ్వు చేయడం వల్ల కాదంటారు.
అవును అవును, అంటే కర్మ వల్ల కాదు, ఆ కర్మకి వెనకాల దాగి ఉన్న నీ నమ్మకాన్ని నమ్మకం బట్టి
అంటే
నమ్మకం ఒక రకంగా శ్రద్ధ, నీ కర్మ చేసే విధానం శ్రద్ధ. అంటే ఇట్స్ నాట్ అబౌట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కాదు, కైండ్ ఆఫ్ ఇమోషనల్ గా నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి చేస్తున్నావు ఆ పని.
అవును అవును అవును, అదొకటి అండి. ఇంకొకటి పర్టికులర్ గా ఆయన నేను ఒక్క విషయం మీకు చెప్పాలి, భారతదేశంకి ఇతర దేశాలకి ఒక గల ఒక వ్యత్యాసం నేను చెప్తాను, చాలా అందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది ఏంటంటే ఎలా బ్రతకాలో ఏ దేశ అన్ని దేశాలు చెప్తాయి ఎంత వైభవంగా బ్రతకాలో, ఎంత సిరి సంపదలతో ఎంత సుఖ సౌఖ్యాలతో, అంటే నాకు ఇది ఈ ఫోన్ బాగాలేదు అంటే నాకు ఇంకా ఈజీగా చేసే పని, లేదా ఈ మెషిన్ బాగాలేదు ఇంకా బాగా చేయగలిగే మెషిన్ ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే మీరు ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంకా తెలుసు, అంటే సౌకుమార్యంలో ఇంకా అది అన్నిటికైనా సౌకుమార్యం అనుకోండి కొన్ని విషయాల్లో. కానీ ఎలా చనిపోవాలో కూడా చెప్పగలిగే దేశం భారతదేశం ఒకటే అనిపించింది నాకు. ఆయన జీవితం మొత్తం పరిశీలిస్తే నేను ఒక్క ఘటన చెప్తానండి, వాళ్ళ నాన్నగారి యొక్క శరీరం విడిచిపెట్టిన విధానం మీకు చెప్తాను, దాన్ని బట్టి నాకు అనిపించింది ఎలా చనిపోవాలో కూడా తెలుసుకున్న వాళ్ళు కేవలం భారతీయులు మాత్రమే, మన ఆర్ష సంస్కృతి మాత్రమే.
చెప్పండి అనిల్.
వాళ్ళ నాన్నగారు 104 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నారండి. వాళ్ళ నాన్నగారు 96లో ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసే ముందు కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరికి జరిగిన సంభాషణ వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. శివానందమూర్తి గారిని పిలిచి, నీకు జ్యోతిష్యం బాగా తెలుసు కదా, మరి ఏ రోజు మంచి రోజు నాకు చెప్పు, అన్నిటికన్నా మంచి రోజు ఏది అని చెప్పు, ఏదో చెప్పు అని అన్నారట. అంటే పౌర్ణమి మంచి నాన్నగారండి అని చెప్పి ఈయన చెప్పారట. పౌర్ణమిలో ఏ గడియ మంచిది అని అడిగారట. మళ్ళీ తిరిగి పౌర్ణమి ఎంతో ఒక సెకండే కదా ఉండేది మొత్తం మీద, అది దాటిపోతుంది వెంటనే పూర్తి పౌర్ణమి రాగానే, ఆఖరి 20 నిమిషాలు శ్రేష్టమైన గడియలు అని చెప్పారట.
అంటే కంప్లీట్
ఫుల్ మూన్ కి ఒక 20 మినిట్స్ ముందర నుంచి ఆ 20 మీరు కౌంట్ డౌన్ చేసుకుంటే ఆ గడియలు మంచివి అని చెప్పారట. ఇది కొంచెం నేను అటు ఇటుగా చెప్పచ్చు, బట్ ఆ కాన్వర్సేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు చివరిలో అర్థం అవుతుంది. బట్ ఆ 20 మినిట్స్ మంచిదని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఆయన వాళ్ళ నాన్నగారు, అయితే అప్పుడు శరీరం విడిచిపెడితే బాగుంటుంది అంటావా అని అడిగారట.
చూడండి,
అంటే ఆయన వెంటనే వీళ్ళ నాన్నగారితో, ఆయన అదే నాన్నగారు మీరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా, దాని ఏంటంటే ఆరోగ్యంగా ఉంటే ఉండిపోతావా ఇలాగే, ఆ సమయం ఖాయం చేసుకో, కాబట్టి నువ్వు ఆ సమయానికి ఈ మాఘ పౌర్ణమి ఆయన చెప్పింది, మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి ఆయన శరీరం విడిచిపెట్టింది, మాఘ పౌర్ణమి ఖాయం చేసుకున్నావు, ఆరింటికల్లా నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, అంటే ఆయన శరీరం విడిచిపెట్టడం అయిపోతుందని కూడా చెప్పేశారు ఆయన. ఆరింటికల్లా పొద్దున్న నువ్వు బయలుదేరు, నన్ను నా శరీరాన్ని తీసుకెళ్ళిపో, హనుమకొండ తీసుకెళ్ళిపో, నీ భక్తులు వాళ్ళు వస్తారు లేట్ అవుతే, కాబట్టి నీ కారులోనే తీసుకెళ్ళు, 1 గంట కార్యక్రమం ముగించేసి ఇంటికి వచ్చి మీరు భోజనం చేసి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, ఇలా చెయ్యి, ఏం చెయ్యాలని డైరెక్షన్స్ కూడా ఇచ్చి ఆయన అనుకున్న ప్రకారంగా కాలం ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు.
ఇది ఇది ఎలా మనం అంటే ఇది చాలా గంభీరమైన విషయం అనిల్ గారు, మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఇది, దీన్ని మన శ్రోతలకు ఎలా చెప్పాలి మనం?
అంటే నేను అర్థం ఒకటి, నాకు అర్థమైనంత వరకు అది ఒక చాలా చాలా పాళ్ళు దానికి యోగం ఒకటే మార్గం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం ఇటువంటివి చేసి యోగం, అంటే అసలు ఒక సబ్జెక్ట్ ఉందని, అది బ్రతికినప్పుడు ఆరోగ్యంగా బ్రతకడమే కాదు, చనిపోయేటప్పుడు కూడా ఇలా ఇచ్ఛానుసారంగా ఇలా చనిపోవచ్చు, ఇంత డెప్త్ ఉంది అనే విషయము. యోగా ఈజ్ వేరు, అది వేరు. అమెరికాలో కానీ ఎక్కడైనా మీరు వింటున్నప్పుడు, భారతదేశం నుంచి యోగా అందరూ చేస్తున్నాము, కానీ శరీరం నిలబెట్టుకోవడానికే కాదు, శరీరం పడిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనే విషయం నాకు ఆ విషయం అర్థమైంది అందులో. అంటే దానికి నేర్చుకోవాలి ముఖ్యంగా నిలబెట్టుకోవడానికి అంటేను అని నాకు అర్థమైంది.
అంటే అసలు ఇలాంటి ఒక దృష్టికోణం ఉంటది, అంటే మనం ఎట్లయితే నేను బజార్కి వెళ్ళొస్తాను అని చెప్పినట్లుగా, అంటే నేను కొంచెం మేబీ సర్కాస్టిక్ గా చెప్పినా కూడా, అంటే ఒక చిన్న నార్మల్ సాధారణమైన విషయం లాగా, అంటే ఒక ప్రాణం వదిలేస్తున్నట్టు కూడా ఉందంటే, మన హిందూ ధర్మంలో మన సనాతన ధర్మంలో అసలు ఎంత సైన్స్ దాగుంది, అంటే ఒకవేళ సైన్స్ పరంగా ఆలోచిస్తే కూడా అసలు ఎంత నిగూఢమైన సైన్స్ దాగుందో మనం ఒక్కొక్క బ్రాంచ్ ఆఫ్, ఇప్పుడు ఓన్లీ ఒక మనం యోగా అనేది తీసుకుంటేనే ఒక ఒక పెద్ద సముద్రం అది, అంటే దాని యొక్క అప్లికేషన్ ఇప్పుడు గురుగారి వాళ్ళ నాన్నగారు చేసింది.
అవును, అంటే యోగము ధ్యానము తద్వారా మీరు పొందే బెనిఫిట్స్ చూసుకుంటేనే అవి అనంతము. ఎందుకంటే అండి, నేను అంటే గురువు గారి కొన్ని బుక్స్ చూస్తే, మీరు పర్టికులర్ గా ఆయన రాసిన బుక్స్, కఠయోగ గురించి ఒక బుక్ పుస్తకం రాశారు, అలాగే 14 బ్రహ్మాండాలు ఎలా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎలా అమరి ఉన్నాయో అందులో దాని గురించి కూడా ఒక పుస్తకం రాశారు.
చెప్తారా అనిల్ గారు, మనం పోయిన వారంలో మనం డిస్కస్ చేసామో చేయలేదు గుర్తు రావట్లేదు.
లేదండి, లాస్ట్ టైం మనం మాట్లాడుకోలేదు, అది నెక్స్ట్ టైం కి పోస్ట్ పోన్ చేసాం మనము. ఆయన ఆయన ముఖ్య పుస్తకాల్లో తెలుగులో ఉన్నది అయితే అండి, నేను చదవలేదు కానీ నేను మా ఇంటికి ఆర్డర్ చేశాను, మహర్షుల చరిత్రలు. ప్రప్రథమంగా మనం షణ్ముఖ గారు కూడా ఆయన ఆయన చదవలసిన పుస్తకం అని చెప్పారు, మహర్షుల చరిత్రలు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఆర్ష సంస్కృతి అని ఎంతసేపు మాట్లాడుకున్నా సరే, ఆర్షులు ఆ ఋషులు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటి అసలు అనేది గురువు గారు నాకు, అంటే నాకు పరిచయం గురువు గారు అవ్వడం కూడా అలాగే అయింది. మన దాన ధర్మ టీమ్ లో ఉన్న సంతోష్ రావి, ఆయన కూడా మనతో పాటు చాలా హెల్ప్ చేస్తుంటారు, ఆయన నాకు పరిచయం చేశారు కేవలం ఒక ఆడియో, కొన్ని ఆడియో ఫైల్స్ మహర్షుల చరిత్రల గురించి ఆయన ఇచ్చిన ప్రవచనం, అది నాకు మొదటి ప్రవచనం నేను విన్నది గురువు గారిది. అప్పటి నుంచి అంటే నేను వింటూనే ఉన్నాను, అటువంటి ఆయన యూట్యూబ్ లో ఉన్న ఆయన ఛానల్స్ అవి వింటూనే ఉన్నాను. సో కాబట్టి మహర్షుల చరిత్రల పుస్తకం అనేది 5 వాల్యూమ్స్ ఉన్నట్టునండి, అదొకటి చదవలసిన పుస్తకము.
అది ఎక్కడ దొరుకుతుంది అనిల్ గారు?
మీరు sfound.com.
సార్ చెప్పరా?
మళ్ళీ చెప్తానండి, sfound.com, అంటే సద్గురు శివానంద అనుకోండి, ఎస్ఎస్, అందులో sfound.com.
ఫౌండేషన్ లో ఫౌండ్ పెట్టారు,
foundation.com అండి, అది వెబ్సైట్. అందులో గురువు గారికి సంబంధించిన పుస్తకాలు చాలా మీకు దొరుకుతాయి, ఆయన పబ్లికేషన్స్ దొరుకుతాయి, ముఖ్యంగా మహర్షుల చరిత్రలు. మీరు అందులో మీరు ఇండియాలో ఉన్న వాళ్ళకైతే చాలా సౌలభ్యం, అది ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరకే, బహుశా 250 రూపాయలకు ఎంతకో దొరుకుతుంది. అది చాలా మంచి పుస్తకం అండి, అదొకటి చదవడం మంచిది. రెండు, కఠయోగ, అది కూడా ఈ పుస్తకాలు, ఆయన పబ్లికేషన్స్, ఆయన రైటింగ్స్ అన్నీను ఈ మీ వెబ్సైట్ లో దొరుకుతాయండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, శివానంద సుభద ఫౌండేషన్ అండి అది యాక్చువల్ గా అయితే. ఆ ఫౌండేషన్
ఏంటి అనిల్ గారు, ఒకసారి మన శ్రోతల కోసం ఒకసారి రిపీట్ చేయండి.
తప్పకుండా, శివానంద సుభద ఫౌండేషన్.
శివానంద
సుబధ ఫౌండేషన్ ssfound.com అండి. ఆ వెబ్సైట్ లో అన్ని పుస్తకాలు, గురువు గారు అన్ని పుస్తకాలు పొందుపరిచారు. ఆయనకే ఒక లైబ్రరీ కూడా ఉందండి ఆయన చదివిన పుస్తకాలు పొందుపరచడానికి. కాబట్టి ఇందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో ఆర్డర్ చేసుకోవచ్చు. రెండు, ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆయనకి. ఆయన శిష్యులు ఒక ఆయన మహానుభావులు, ఆయనకి చేతులు దండం పెట్టాలి. గురువు గారు ఇప్పటిదాకా మాట్లాడుకున్న అంటే వారి శిష్యులతో ఊరికే ముచ్చటించిన విషయాలే నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ, మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఆధ్యాత్మిక ప్రవచనంగా ఆయన ఎక్కువ చెప్పలేదు, కానీ సరదాగా మాట్లాడుకుంటూ ఇన్ఫార్మల్ టాక్స్ అని చెప్పి పబ్లిష్ చేశారండి యూట్యూబ్ లో. దాన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఎం మాస్టర్ లో ఎం, రామ్ లో ఆర్, శంకర లో ఎస్, కే 99, MSRK 99 యూట్యూబ్
MS ఛానల్ MSRK 99.
అవును, ఇందులో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. అంటే వీడియో అంటే మోస్ట్లీ అదంతా ఆడియో ఫైలే అండి. గురువు గారు మాట్లాడేవన్నీ ఎప్పటి అంటే దాదాపు 86 నుంచి రికార్డింగ్స్ ఉన్నాయండి.
86, ఓకే.
అవును. విష్ణు సహస్రనామం భాష్యం కూడా చెప్పారు ఆయన. అంటే ఒక్కొక్క నామం అసలు ఎలా చూడాలి మనము అనేది కూడా చెప్పారు ఆయన. అటువంటి భాష్యాల దగ్గర నుంచి గురువు గారి బాల్యం గురించి కూడా చెప్పుకున్నారు. అన్ని మీకు యూట్యూబ్ లో ఉన్నాయి. ఆసక్తికర శ్రోతలందరూ వినాలి, తప్పకుండా వినాలి. అది చాలా జ్ఞానం వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళకి ఏ సందేహాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని నా గట్టి నమ్మకం.
అవునండి, అవును. ఇప్పుడు ssfound.com లో మనం బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పారు. సో ఈ రెండు మాధ్యమాల్లో మనం గురువు గారి గురించి, గురువు గారు చేసిన ప్రవచనాల గురించి మనం తెలుసుకోవచ్చు. సో అనిల్ గారు, ఇంకా మనకి 2 నిమిషాల టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం గురువు గారి జీవిత చరిత్రలో మన భారతీయత మన బాధ్యత శ్రోతలు ఏం తెలుసుకోవాలి, క్లోజింగ్ ఏం మాట్లాడుకోవాలి మనం?
తప్పకుండా అండి. అంటే చాలా గంభీరమైనది కాబట్టి క్లోజింగ్ అనేది కూడా కొంచెం కష్టం ఈయన విషయంలో, క్షమించాలి గురువు గారి విషయంలో. ఒకటి చెప్పగలుగుతానండి ఏంటంటే, ఆయన తదేకం చెప్పే విషయం ఏంటంటే, దాని గురించి ఒక ప్రవచనం కూడా ఉంది, ఆయన టాక్స్ ఉన్నాయి. అంటే శ్రద్ధ, అంటే క్షమించాలి, ధ్యానం ధ్యాస, ఇవి రెండు విషయాల గురించి చెప్పేవారండి ఆయన పర్టికులర్ గా. అండ్ ఒక ఒక విద్వాన్, అంటే ఒక దాదాపు 20-30 ఏళ్ళు ఒక సంస్కృ ఒక విద్వాన్లు ఆయన ఒక క్వశ్చన్ అడిగారండి. ఆయన ఏమన్నారంటే, ఏమండి నేను ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయండి, ఇప్పుడు ఇంకా ఏమండి మీరు ఏమన్నా రాస్తున్నారా భగవంతుడి మీద పాటలు లేదంటే పుస్తకాలు రాస్తున్నారా ఇంకాను అంటే, లేదండి ఇక ఇంకవన్నీ నేను రిటైర్ ఆల్మోస్ట్, ఆయన అర్చకత్వం కూడా చేసినట్టున్నారు, నేను ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయానండి, ఇంకా నేను భగవద్ ధ్యానంలో కూర్చున్నానండి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి అన్నది. అంటే నిరంతరం మీరు ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా ఏం చేస్తున్నా సరే, అంటే మనం చాలా మంది చెప్పింది రిటైర్మెంట్ అయిన తర్వాత మనం చేయవలసిన పని కాదు అన్నట్టుగా, నిరంతరం ఏం చేస్తున్నా సరే, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ చింతన జరుగుతూనే ఉండాలి. దాని తర్వాత మీరు ఇంకేం పని లేనప్పుడు ఆ చింతన ఇంకా పెరగాలి, తప్పితే ఇది ఆపి అది చేయడం అనేది కాదు. నిరంతరం మీరు దృష్టి సారించాలి దాని మీద అనే దాని మీద చాలా ఈజీగా చెప్పారండి గురువు గారు. కాబట్టి దానధర్మ టీం కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సరే, మానవత్వ విలువలు భారతదేశం పరంగా దాన ధర్మాల పరంగా ఎదగాలన్నా సరే, నాకు అనిపించింది మన ఉంటున్న ప్రొఫెషన్ మన వృత్తి ధర్మం చేసుకుంటూ నిరంతరం ఆయన చెప్పిన విధంగా, ఎప్పుడో నా వృత్తి ధర్మంలో సమయం దొరికినప్పుడు ఖాళీ దొరికినప్పుడు నేను చేస్తాను, లేదంటే నాకు ఇంత ధనం వచ్చినప్పుడు చేస్తాను అనేది కాకుండా, ఉన్నంతలో సంపూర్ణంగా కొంచెం కొంచెంగా మనం ధర్మం మన వంతు కృషి మనం చేసుకుంటూ వెళ్ళడం నిరంతరం అనే ఒక్క పదం ఆయన మాట, ఆయన మొత్తం జీవిత సారంలోంచి తీసుకుంటే మనకి ఆ జర్నీ సాఫీగా సాగిపోతుంది. రెండు, ఆయన చెప్పిన డెఫినేషన్ అంటే సంపూర్ణ ఆయుర్దాయం అంటే ఏంటి అని అడిగారండి ఒకటి. సంపూర్ణ ఆయుర్దాయం అంటే జీవితానికి మీకు మీరు ఒక ధ్యేయం పెట్టుకుని అది జయం నెరవేర్చిన తర్వాత శరీరం విడిచిపెట్టిన వాళ్ళు కూడా సంపూర్ణ ఆయుర్దాయం ఉన్న వాళ్ళే అని చెప్పారండి.
అంటే సంపూర్ణ ఆయుర్దాయం అంటే ఏజ్ అని కాదు, మన ధ్యేయం ఏదైతే మన ధ్యేయం అనుకున్నామో ఆ ధ్యేయం అయిపోతే మనం సంపూర్ణంగా జీవించినట్లే.
అవును, అంతే. కోరిక తీరడం శుభం కాదు, కోరిక శుభమా కాదా అని ఆలోచించమని చెప్పారు చాలా సార్లు.
గొప్ప విషయం అనేది
శుభ అంటే శుభమైన కోరిక తీరితే శుభమే, కరెక్టే, బానే ఉంది. అశుభమైన కోరిక తీరకపోయినా శుభమే. ఇవి రెండు దృష్టికోణాలు పెట్టుకుని అంటే అంత చమత్కారంగా అలాగే చాలా డీప్ మెసేజ్ తో చెప్పారు ఆయన. కాబట్టి నిరంతరం మనం ఈ దాన ధర్మ ద్వారా గానీ ఏ సంస్థ అయినా సరే గానీ సంస్థ లేకుండా కూడాను మనం దానం చేసి మానవత్వం కోసం కష్టపడదాము. నిరంతరం ఈ మన తపస్సు, అదే తపస్సు అంటారండి ఆయన చేసిన. మీరు నామం చేసుకోండి, భగవద్నామం చేసుకుంటూ ఉండండి నిరంతరం. పక్కవాడికి నారాయణుని చూడండి, నరుడిలో కూడా నారాయణుని చూడండి. వాడికి ధర్మం చేయి, వాడికి దానం చేయి, నీ పక్కన ఉన్న వాడిని కాపాడు, వాడి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. అది నడుస్తూనే ఉండాలి, అది నిరంతరం నడుస్తుండాలి. తర్వాత ఎప్పుడో అయిన తర్వాత పక్కన పెట్టి చేసేది రాదు. అదే ఆయన ఇచ్చిన సందేశం నాకు అర్థమైనంత వరకు అండి.
చాలా నిజంగా గొప్ప విషయం అండి. అంటే ఎవరు మన సిద్ధ పురుషులు కానీ మహాత్ములు కానీ మన ధర్మం గురించి ఎవరు చెప్పినా కూడా మనం పరుల కోసం మనం ఎంతో కొంత అంటే నీకు కుదిరినంత వరకు అంటే మన దగ్గర నేను ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు నాకు 1,00,000 రూపాయలు వస్తే నేను దానం చేస్తాను అన్నారనుకోండి, అది ఇట్స్ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే యూ కెనాట్ డూ ఇట్. అంటే నీ జీవిత పర్యంతం అది చేయలేవు నువ్వు. అంటే ఇది వస్తేనే నేను చేస్తాను అని అనుకునే దానికంటే నీకు ఉన్నంతలో ఒక 10 రూపాయలు దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ ఎంతో కొంత అది చేయటం అనేది నిజంగా నిరంతరం మనం చేయగలిగితే కనుక నిజంగా అది మన ధర్మంలో చెప్పింది కొంతవరకన్నా మనం ఆచరించగలిగిన వాళ్ళం అవుతాము అని నాకు అర్థమవుతున్న విషయం. అనిల్ గారు,
వెంకట్ గారు, ఒక రెండు పాయింట్స్ కొంచెం 3 నిమిషాలు
చెప్పండి
తీసుకుంటాను, కాకపోతే ముఖ్యమైన పాయింట్స్ చెప్పిన విషయంలో చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, భారతదేశంలో ముఖ్యంగా ఆయన దాంపత్య జీవితం గురించి కూడా 2-3 మాటలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ గా 1 out of 10 డైవర్స్ కేసెస్ ఎక్కడ చూస్తున్నారు భారతదేశంలో, దాని గురించి ఆయన చెప్పారు. ఏంటంటే ఒకసారి చేసుకున్న తర్వాత ఇష్టము ఇష్టం లేకుడు లేదు అనుకుండా వెళ్ళిపోవడం ఒక ఎత్తు అండి, అంటే మన ముందుకెళ్ళవడం జీవితం అనేది. రెండు, ఆయన చెప్తున్నాం ఏంటంటే ఒకవేళ విడిపోయారంటే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆయన విడిపోతే దేశం కోసం పాటుపడండి, పర్వాలేదు మీకు నచ్చలేదు విడిపోయారు, మళ్ళీ చేసి పెళ్లి చేసుకుని మళ్ళీ వద్దు, మళ్ళీ ఎందుకు నువ్వు విడిపోయావు ఓకే. అటువంటి అప్పుడు కూడాను నువ్వు దేశం కోసం ధర్మం కోసం పాటుపడు, నీ జీవితం సార్థకత్వం అవుతుంది కనీసం ఆ విధంగా ఆయన అని కూడా చెప్పారు. అదొక మెసేజ్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు.
అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్ గా ఈ సిచ్యువేషన్ లోకి ఆయన ఫిట్ అవుతారు.
అవును అవును అవును. రెండు, ఆయన కూడా చాలా సార్లు చెప్పారండి ఇప్పుడు మోదీ గారు ఏదైతే ఏ విధంగా అయితే దేశ ఒక్కొక్కళ్ళు ఏడాదిలో 2-3 ప్లేసెస్ పెట్టుకుని భారతదేశం పర్యటన చేయండి అని చెప్పారు. అలాంటి మెసేజ్ గురువు గారు చాలా సార్లు చెప్పారు, మీరు వెళ్ళి దేశాన్ని చూడండి, దేశంలో పరిస్థితులు చూడండి, ఎలా ఉన్నారు జనాలు చూడండి, భారతదేశం మీకు చూపించడంలో నాకు సంతోషం అని చెప్పి చాలా మంది వెళ్ళి తీసుకెళ్లి చూపించారు ఆయన భారతదేశము. అండ్ చివరిగా ఏంటంటే అండి, ఆయన చెప్తున్నది మనం అనుకున్నది అయినా అనుకోనిది జరగకపోయినా రెండు ఈశ్వరేచ్చే, ఇంకోటి ఈ రెండు ఈశ్వరేచ్చే. అంటే మీరు ఈశ్వర తత్వ దర్శనం చెయ్యండి, అంటే పర్టికులర్ గా మీకు చుట్టుపక్కల ఉండే మీ ప్రపంచం మీకు బోధ చేస్తూ ఉంటుంది. మీరు ఆగి ఒకసారి చూసి ఈ విషయం జరిగింది, నాకు శుభం జరిగినా అశుభం జరిగినా ఇది ఎలా జరిగింది ఏమిటి అని ఆలోచించి రెండు ఈశ్వర ఇచ్చే అని చెప్పి మీరు బ్రతికితే అదే మీకు మోక్షానికి హేతు అవుతుంది, అదే మీ మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంచుతుంది, ఇదే బోధ.
ఎగ్జాక్ట్లీ.
మీరు ఇలా చేస్తేనే తపస్సు అంటున్నారండి. తపస్సు అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి చేయడం గురించి కాదు, మీరు జరిగినది అనుకున్నది జరిగినా అనుకోనిది జరిగినా రెండు ఈశ్వర ఇచ్చే అని చెప్పి ఆ భావనతో ఒక బోధ ప్రపంచం గురించి తెలుసుకోవడం, ఈశ్వరు గురించి ప్రపంచంలో చూసి తెలుసుకోవడం అదే తపస్సు అని చెప్పి పర్టికులర్ గా ఆయన చెప్పారు.
అనిల్ గారు ఒక్క మాట ఇక్కడ ఇక్కడ మీరు మంచి అయినా మనకి మంచి జరిగింది మంచి అయినా చెడైనా ఒకే రకంగా తీసుకోవాలంటే మళ్ళీ మనం భగవద్గీత రిఫరెన్స్ లోకి వెళ్తే గనక అదే స్థిత ప్రజ్ఞత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం.
అంతే అంతే, డెఫినెట్లీ కానీ చాలా సరళంగా చూస్తే ఆయన చెప్పిన భాషలో మీరు మనస్సు మీకు నిర్మలంగా ఉంచుకుని మీరు జరిగి చుట్టుపక్కల జరిగేది ఒక బోధగా మీరు తీసుకున్నట్లయితే మీరు అదే మీరు చేస్తున్న తపస్సు. అంటే ఒక ఒక మహాత్ములు మీరు ఇలా అంటే ఏమి చేయలేని స్థితి కాదు మీరు ఉండేది, మీరు చెయ్యగలిగి మీరు జరుగుతున్నది ఆయన ఆయన ఇచ్చగా మీరు వెయిట్ చేస్తుంటే ఒక నందిలాగా వెయిట్ చేస్తుంటే అది తపస్సు అని చెప్పి ఆయన చెప్పడం చాలా అంటే మామూలు వాళ్ళు కూడా చాలా ఈజీగా
పెట్టుకో.
అవును విషయం. సో అదండి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఆయన నాకు అర్థమైనంత వరకు.
చాలా చాలా గొప్ప విషయాలు అనిల్ గారు. నిజంగా మనం ఈ షో ద్వారా మన సద్గురు శివానందమూర్తి గారిని పరిచయం చేసుకోవటం, ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవటం, అలాగే ఇది భారతీయత మన బాధ్యత అంటే ధర్మం దేశం దృష్టికోణంలోంచి ఆలోచించటం, ఇది మన శ్రోతలకు అలాగే పర్సనల్ గా నాకు ఎన్నో విశేషాలు, అలాగే మనం చేస్తున్న యాక్టివిటీస్ కానీ అలాగే మనకి సహజంగా దేశంలో జరుగుతున్న విశేషాలు కూడా ఎంతో క్లుప్తంగా సరళంగా అర్థమయ్యే భాషలో ఈ షో నుంచి కొంతమందన్న మన సద్గురు శివానందమూర్తి గారి గురించి తెలుసుకోవాలని, అలాగే ssfound.com వెబ్సైట్ విజిట్ చేయండి, అలాగే
ఫౌండ్ అండి ssfound.com
FOUND ఫౌండేషన్ లో ఫస్ట్ 5 letters. సో అలాగే యూట్యూబ్ వీడియోస్ కానీ సో ఏమన్నా ఉంటే కనుక తెలుసుకొని 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఈ షో ద్వారా. అంతకుమించి మనం కోరుకునేది కూడా ఏం లేదు. మరొకసారి అనిల్ గారు ఇంత మంచి షో 2 episode షో మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు.
తప్పకుండా అండి, ఏ ఒక్కరికి కొంచెం మేలు జరిగినా సరే తప్పకుండా గురువు గారు సంతోషిస్తారని నాకు గట్టి నమ్మకం. చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఇటువంటి చాలా గంభీరమైన సబ్జెక్ట్ ఆయన గురించి మాట్లాడడం అనేది కాబట్టి, కానీ ఏదో అంటే నాకు తెలిసిన త్వరలో అమర్చి కొంచెం చెప్పాను, కొంచెం తప్పులు ఉండొచ్చు కానీ అందరూ దీని నుంచి ఆ తప్పుల నుంచి కూడా బహుశా అందరూ నేర్చుకుని లేదు ఇది కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి గురువు గారి పుస్తకాలు చదివి ఆయన దృష్టికోణం అందరూ అలవరుచుకుంటే ఆ 2040 కాస్త బహుశా 2030 or 2035 కుదించగలుగుతామేమో మనందరం కలిసి.
మంచి మాట అనిల్ గారు, మరొకసారి ధన్యవాదాలు అనిల్ గారు. ఫ్రెండ్స్
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సద్గురు శివానందమూర్తి గారి గురించి Part 1, Part 2 షో ఇంత ఇక మీదట మీరు ఈ షో పాత షోస్ కూడా పాడ్కాస్ట్ వినాలంటే mindmedia.com కి లాగాన్ అవ్వండి, అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు మైండ్ మీడియా వెంకట్ ఊటుకూరి అని టైప్ చేసినా కూడా నా షోస్ అన్ని వస్తాయి. మరొక వారం వచ్చే వారం మరొక సరికొత్త ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత, జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం October 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.